ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బిడ్డ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.
ఈశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానే. నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారంలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమానికి మీకు అందించడానికి వచ్చింది గణేష్. మరి ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో గణేష్ మీకు ఏం సమర్పించబోతున్నాడు అని ఆలోచిస్తున్నారా? రేడియో అనగానే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి మేమెంతో మాట్లాడుతూ ఉంటాం. కాని మాట్లాడే ముందు మేము మాట్లాడబోయే అంశాలను ఎంతో జాగ్రత్తగా రాసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అడుగుతున్నారా? ఎందుకంటే మనం మాట్లాడే మాటలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలంటున్నాడేంటి, రేడియో అంటున్నాడేంటి అని ఆశ్చర్యంగా ఉందా? అవునండి, సాక్షాత్తు ఆ గీతాచార్యుడు, సాక్షాత్తు మన సాయి భగవానుడు మన మాటలకి, ఇంకా ముఖ్యంగా మన నాలుకకి ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారు. తమ ఉపన్యాసాల్లో ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు, ఎన్నో మార్లు మన జిహ్వను గురించి, దాని చాపల్యం గురించి, దాన్ని ఏ విధంగా మనం అదుపులో పెట్టుకోవాలి అనే దాని గురించి స్వామి వివిధ సందర్భాల్లో ప్రబోధించారు. భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి ఈ శరీరంలో ఎన్నో ఇంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కాని రెండింటికి మాత్రం భగవంతుడు మూతలిచ్చాడు. మిగతా కర్మేంద్రియాలు, మిగతా ఇంద్రియాలన్నింటికీ ఓపెన్ చేసుంచాడు. ఆ రెండు ఇంద్రియాలేంటి? ఒకటి కళ్ళు, ఇంకొకటి నోరు అనగా నాలుక. ఈ రెండింటికి మాత్రమే మూతలుంటాయి. కంటికి రెప్పలు, నాలుకకి మూతి. మరి ఎందుకు ఈ నాలుకకి కళ్ళకి ఇంత ప్రాధాన్యత ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడమే మన లక్ష్యం. కళ్ళని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం ఏమి చూస్తున్నామో, మన కళ్ళు మనల్ని ఎటువైపుగా తీసుకువెళ్తున్నాయో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని స్వామి చెప్పారు. భగవంతుడు భగవంతుని రూపం చూడటానికే ఈ కన్నులిచ్చారు అని స్వామి ఒక పద్యం ద్వారా మనకి తెలిపారు. మరి రెండోది నాలుక. మరి నాలుక యొక్క ప్రాధాన్యత గురించి, నాలుక అనగా మనం ఈ నిత్య జీవితంలో అందరం ప్రొఫెషనల్ లైఫ్స్ లో కూడా మనం ఎక్కువగా వాడే టర్మ్స్ ఏంటంటే మేనేజ్మెంట్. మన శరీరాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. అందుకే ఈనాడు మన సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో నేను చెప్పబోయే అంశానికి టైటిల్ ఏంటంటే టంగ్ మేనేజ్మెంట్. ఇదేంటని వింతగా ఆలోచిస్తున్నారా? అవునండి, టంగ్ మేనేజ్మెంట్. మన టంగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు దాని డ్యూటీస్ ఏంటి, అది చేయవలసిన డ్యూటీ సరిగ్గా చేస్తుందా లేదా అనేవి చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం. గీతాచార్యుడు, జిహ్వేంద్రియ నిగ్రహమే యోగానికి ప్రథమ ద్వారము, యోగస్య ప్రథమం ద్వారం వాగ్ నిరోధః. ఎంత బాగా చెప్పారు! మరి ఆ గీతాచార్యుడు, ఆ సాయినాథుడు సాక్షాత్తు ఒకసారి ఈ నాలుకను కీర్తిస్తూ ఒక ఉపన్యాసంలో ఏం చెప్పారో విందాం. వింటూ ఒక్కొక్క అంశంలోకి మెల్లగా వెళుతూ మన నాలుకని, మన టంగ్ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా జాగ్రత్తగా. మరి విందామా?
బంధుమిత్రుల జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం, జిహ్వాగ్రే వర్ధనే లక్ష్మీ.
ప్రేమస్వరూపులారా, వాక్కు చోటనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
జిహ్వాగ్రే మిత్రబాంధవ,
వాక్కు చోటనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
బంధనం ప్రాప్తి,
వాక్కు చేతనే మనం బంధితులమైపోతున్నాము, పరాధీనమైపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
జిహ్వాగ్రే మరణం స్థిరం,
మరణం కూడా వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి. వాక్కే మానవులకు ప్రాణం, వాక్కే జీవితమునకు వెన్నెముక, వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, సత్యం హితం త్వం పరమం వదామి, ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి.
జిహ్వే ఓ నాలుక, రసజ్ఞే మధురమైనటువంటి రసము కలిగిన దానవని,
మధుర ప్రియత్వం
చాలా ప్రియమైనటువంటి దానవని,
సత్యం హితం త్వం
ఈ సత్యములు కూడా హితముగాను మితముగాను కలిగేటువంటి దానం. ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందు కాని, పర విమర్శలు ఎందు కాని, పరలను ఆశాస్పదం గావించట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు. దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే.
హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు. దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోక చేతనే ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై సమాజమును సతమతమ చేయుచున్నది.
ఈ ఉపన్యాసంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామి కొన్ని ముఖ్యమైన అంశాలను మనకి చెప్పారు. నాలుక దీని ప్రధాన కర్తవ్యం ఏంటంటే మనం ప్రతిరోజు చేసే రెండు పనులలో ఈ రెండవ దాని గురించి స్వామి మొట్టమొదట చెప్తున్నారు. మన మాటలు, మాటల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని స్వామి వివరిస్తూ చెప్తున్నారు. మనం మాట్లాడే మాట ప్రియంగా సత్యంగా ఉంటే అది మంచిని మనకి చేకూరుస్తుంది. అదే మాట కఠినంగా ఉన్నప్పుడు అది దాని ప్రభావం మనసుపైన మన కార్యాలపైన చాలా దుష్ప్రభావాలను చూపిస్తుంది అని స్వామి చెప్తున్నారు. అంతేకాదు నాలుక ఏ ఏ పనులు చేయకూడదో కూడా స్వామి చక్కగా మనకి వివరిస్తున్నారు. ఇక్కడ కఠినంగా మాట్లాడకూడదంటున్నారు. మరి సత్యం ఎలా చెప్పాలి, మన మాటలు ఎలా ఉండాలి అనేవి మనం మెల్లగా వివరంగా తెలుసుకుందాం. స్వామి ఒకసారి 1984 భగవద్గీతపై ఒక శీర్షికలో ఉపన్యాసాలిచ్చారు. దాంట్లో ఒక ఉపన్యాసంలో స్వామి ఈ మాటల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఆ ఉదాహరణ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఒక గురువు విద్యార్థుల్ని చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధాలు చెప్తున్నాడంట. ఆ ప్రదేశంలోకి ఒక విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారంట. ఆ గురువు శిష్యులకి గంటల కొలది బోధిస్తున్నాడు. పాపం ఆ ఐఏఎస్ ఆఫీసర్కి తలనొప్పి వచ్చింది. సార్, చిన్నపిల్లలకి మీరు ఇన్ని విధాలుగా ఇంతకాలం బోధిస్తే ఏం ప్రయోజనం? ఏదో కొన్ని వాక్యాలు చెప్పి వాటిని జ్ఞాపకం ఉంచుకుని వాటిని ఆచరణలో పెట్టడం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించడం మంచిది కాదు. మరీ చిన్నపిల్లలకు వేదాంత ప్రబోధాలు తలకెక్కవు అని పాపం ఆ ఐఏఎస్ ఆఫీసర్ గురువుగారితో చెప్పాడంట. అయ్యా, లేత వయస్సుల్లోనే ఈ పిల్లల మనసులు పవిత్రమైన భావాల చేత నిర్మలమైన నిస్వార్థమైన తలపుల చేత మానసిక పరివర్తన కలిగించడం అత్యవసరం అన్నాడు పాపం ఆ గురువు. ఈ మాటల్లో నాకు అస్సలు విశ్వాసం లేదంటూ ఆ మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది అని మారటానికి సాధ్యం కాదు అని పాపం ఆ ఐఏఎస్ ఆఫీసరు గురువుగారితో అన్నాడు. గురువు అతనికి నచ్చ చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కాని ఆ ఆఫీసర్కి అస్సలు అర్థం కాలేదు. అతి విద్య మతిహాని కలిగిస్తుంది, అనుమానాలు అధికం కావిస్తుంది, తెలివితేటలను పెంచుతుంది గాని గుణాన్ని తుంచుతుంది. ఈ అధ్యాపకుడు చెప్పినంతసేపు పాపం చెప్పాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్కి. ఇంకా అతనికి ఆచరణాత్మకమైన జవాబు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. సో విద్యార్థుల్లో ఒక చిన్నపిల్లాన్ని లేపాడు. బాలక, నీవు వెళ్లి ఈ ఆఫీసర్ మెడ పట్టుకుని బయటికి నెట్టు అన్నాడంట. ఈ మాట వినేటప్పటికి ఆఫీసర్ మండిపడిపోయాడు. పట్టలేని కోపం ఉట్టిపడింది. ఏ, నేనెవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసర్ని, ఈ విధంగా చిల్లపిన్నవానితో నన్ను మెడపెట్టి బయటికి నెట్టిస్తావా? ఎంత గర్వమో ఎంత అహంకారమో అని పాపం చాలా విధాలుగా కేకలేశాడంట. అప్పుడు గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసుని ఇంత మార్పు చేసింది. మీకింత కోపం రావటానికి కారణమేమిటి? నేను ఆడిన ఆ మాటే కదా. ఇన్ని విధాల హృదయాన్ని మార్పులు చేయటానికి శక్తివంతమైనది ఆ మాట అన్నాడు ఆ గురువుగారు. ఆఫీసర్కు ప్రత్యక్ష అనుభవం కావడం చేత పాపం అతను నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. మాట అనేది మహాశక్తివంతమైనది, ప్రపంచాన్నే కాల్చివేస్తుందన్నమాట. స్వామి అందుకే చాలాసార్లు చెప్తారు, కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమేరా అని. ఇనుమ విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాల్చి అతుకవచ్చు కమ్మరేడు, మనసు విరిగేనేని మరి చేర్చరాదాయే. మాటలతో మన మనసుకి ఎంతో ప్రభావం కలుగుతుంది. ఒక్కసారి గాయం ఏదన్నా ఏర్పడిందనుకోండి, మన మాటల చేత అది మానటానికి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, ఎన్నో నెలలు పడుతుంది. మరి ధృతరాష్ట్రుడు చెప్తున్న మాటలు విని విదురుడు చాలా బాధపడుతున్నాడంట. పదునైన ఖడ్గంతో చెట్టును కొట్టినా చిగురు వేస్తుంది, కాని మాటల చేత విరిగిన మనస్సును అతుక్కోవడానికి వీలుకాదు అని విదురుడు అన్నాడు. చూశారా మాటలకి ఎంత ప్రభావం ఉంటుందో. అదే కాకుండా స్వామి, నోరు మనం తినే తిండి ఏ విధంగా ఉంటుంది, మన సంస్కారాలు కూడా అదే విధంగా ఉంటాయి అని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంటే మన ఆలోచనలు, దానిబట్టి మన నడవడిక, దానిబట్టి మన గుణగణాలు, తద్వారా మన శీలం ఏర్పడుతుంది. మరి మనం తినే ఆహారం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి అని అంటారు మన స్వామివారు. ఈ విషయంలో ఒకసారి కొడైకెనాల్లో ఏం జరిగిందంటే, స్వామి చుట్టూ చాలామంది విద్యార్థులు కూర్చుని స్వామికి పాదసేవ సల్పుతున్నారు. స్వామి వారందరితో ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ కొంతమంది పిల్లలను స్వామికి పాట పాడమని చెప్పారు. పిల్లలు పాట పాడుతుండగా స్వామి వారిని పాట అయిన తర్వాత, పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే భగవంతుడి కోసం మీరు పాడుతున్నప్పుడు ఎంతో మంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని భోజనాలకని ఏదో విందులకని పిలుస్తూ ఉంటారు, మీరు తినే భోజనం చాలా జాగ్రత్తగా ఎంచుకుని తినండి, ఎందుకంటే దాంట్లో ఏదన్నా కలిపే అవకాశాలున్నాయి అని స్వామి ఎంతో జాగ్రత్తగా పిల్లలకు చెప్పారు. అంతేకాదు, మరి ఈ నాలుక చేసే పనుల్లో తరువాతిది తినటం. సో మరి ఈ తినటం గురించి స్వామి ఏం చెప్తున్నారు? మితంగా తినాలి, చక్కగా మనం ఎంచుకునే పదార్థాలు రాజసికంగా తామసికంగా కాకుండా సాత్వికంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మాటలు, ఈ మాటల్లో స్వామి చెప్పే ముఖ్యమైన అంశం సత్యం. మాటలు సత్యంగా పలకాలి, ప్రియంగా పలకాలి అని ఉదాహరణగా స్వామి చెప్తూ ఉంటారు. అసత్యాన్ని ఎప్పుడూ పలకకూడదు, అండ్ డోంట్ స్పీక్ హార్ష్లీ, అండ్ మనం తినే తిండి చాలా చక్కగా ఉండాలి. అప్పుడప్పుడు మనకి ఒక సందేహం రావచ్చు, మనం సత్యం పలుకుతే ఏదన్నా కష్టం వస్తుందో ఏమో అని. కాని సత్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా పలకాలి. నాకు సత్యం తెలుసు కదా అని ఏది ఎలా చెప్పాలో తెలియకుండా చెప్తే ఆ సత్యం అనర్థానికి దారితీస్తుంది. ఆ సంఘటన చెప్తూ స్వామి ఒక చక్కని చిన్న కథను మనకి చెప్పారు, ఈ సత్యాన్ని ఏ విధంగా చెప్పాలి అని. ఒకసారి ఒక మునీశ్వరుడు తన ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటున్నాడు. తన నిష్ఠలో భాగంగా అసత్యం ఆడకూడదు, అహింస చేయకూడదు అని రెండు ఆచరణలు పాపం పెట్టుకున్నాడంట. ఒకరోజు అనుకోకుండా ఒక వేటగాడు ఒక జింకను వెతుక్కుంటూ తరుముకుంటూ వస్తున్నాడు. ఆ ఋషి పాపం ఆ జింక తన ముందుగా వెళ్తుండగా చూశాడు ఒక దారి వెంట. వెంటనే దాని వెంట ఆ వేటగాడు వస్తూ ఆ మునీశ్వరుణ్ణి అడిగాడు, మునీశ్వర, నేను వేట కోసం వెతుకుతున్నాను, నేను వెతుకుతూ వచ్చిన ఈ జింక ఇటువైపే వచ్చింది, ఎటువైపు వెళ్ళిందో కొంచెం చెప్తారా అని అడిగాడంట. పాపం ఆ మునీశ్వరుడికి చాలా సంభ్రమంలో పడ్డాడంట. ద్వంద్వాలోచనలొచ్చాయంట. అరే, నేను అసత్యం చెప్పాల్సి వస్తుంది ఆ జింకకు హింస కలగకుండా ఉండాలంటే, కాని అసత్యం చెప్పడం వల్ల నా తపస్సుకి భంగం కలుగుతుంది అనుకున్నాడంట. అప్పుడు కొంచెం యోచన చేసి, సరే ఏ విధంగా ఆలోచించి దానికి సత్యం చెప్తూ కూడా దానికి హాని కలగకుండా చూడొచ్చు అని కొంచెం యుక్తిని ఉపయోగించాడు ఆ మునీశ్వరుడు. ఉపయోగించి ఆ వేటగాడితో అన్నాడంట, బాబు, చూసే కన్నులు మాట్లాడలేవురా, మాట్లాడే నోరు చూడలేదురా అన్నాడంట. అప్పటికే పాపం తొందరలో ఉన్న ఆ వేటగాడు, అరే ఇంకా ఈ సన్యాసితో నాకేం పనున్నది, ఇతడు నాకు సత్యం చెప్పలేడు అనుకుని తన దారిని పాపం తాను వెళ్లిపోయాడంట. తద్వారా ఆ జింకకు ప్రాణభిక్ష దొరికింది. సో ఈ విధంగా మనం సత్యం చెప్పవచ్చు, కాని సత్యం చెప్పేటప్పుడు ఏ విధంగా సత్యం చెప్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అసత్యం చెప్తే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. మనందరికీ తెలిసిన కథే మహాభారతంలో కర్ణుడు పాపం తను విలువిద్య నేర్చుకోవాలని మహాపురుషుడైన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. కాని పరశురాముడు బ్రాహ్మణులకు తప్ప వేరే వాళ్లకి తాను ధనుర్విద్యని నేర్పను అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. పాపం కర్ణుడు నేర్చుకోవాలనే ఉత్సుకతతో ఆ తపనతో ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి పరశురాముడి దగ్గర విలువిద్యను నేర్చుకుంటాడు. అర్జునుడంత ప్రావీణ్యుడవ్వాలని కోరికతో పాపం పరశురాముడి దగ్గరికి వస్తాడు. కాని నేర్చుకుంటాడు విలువిద్యని. ఒకరోజు పరశురాముడు తన ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఒక కందిరీగ వచ్చి కర్ణుణ్ణి తొడమీద కొడుతుంది. గురువుగారికి ఏమాత్రం డిస్టర్బెన్స్ కలగకూడదని పాపం కర్ణుడు ఎంతో ఓర్చుకుని, ఎందుకంటే కర్ణుడు క్షత్రియుడు కాబట్టి ఆ నొప్పిని ఓర్చుకుని అలాగే కూర్చుని ఉంటాడు. రక్తసిక్తమైన ఆ కర్ణుడి తొడ కింద నుంచి రక్తం అలా ప్రవహిస్తూ ఉంటే ఆ తడి తగిలి పరశురాముడు ఉలిక్కిపడి లేస్తాడు. ఇంత సహనం, ఇంత ఓర్పును పాటించడం బ్రాహ్మణుడికి సాధ్యం కాదు, నువ్వెవరువో చెప్పు అని అంటాడంట. అప్పుడు కర్ణుడు పాపం అసత్యాన్ని చెప్పలేక, ఇంకా నిజాన్ని దాచలేక, నేను ఒక క్షత్రియుణ్ణి అని చెప్పంగానే పరశురాముడు పాపం అతన్ని శపిస్తాడు. ఏమని శపిస్తాడు? నువ్వు నేర్చుకున్న ఈ విద్య అంతా నీకు అత్యవసరమైన పరిస్థితుల్లో గుర్తుకు రాదు అని చెప్తాడంట. పాపం చూశారా, అంత కష్టపడి నేర్చుకున్న విద్యను కూడా ఒకే ఒక్క అబద్ధం ఆడటం వల్ల పాపం కర్ణుడు తను నేర్చుకున్న విద్య అంతటినీ నిష్ప్రయోజనం పాలు చేసుకున్నాడు. అందుకే మనం అసత్యం ఆడకూడదంటారు మన స్వామి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మాటలు. ఈ మాట, ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, మనం ఈ మాట అనుకుంటున్నాము. రెండవది, మాట ఇవ్వటం. చాలామంది మేము ఇది చేస్తాము అది చేస్తాము అని ఎన్నో మాటలిస్తూ ఉంటారు, కాని ఏదీ చేయలేకపోతారు. అందుకే స్వామి ఎన్నోసార్లు చెప్తారు, మీరు మాటని నిలబెట్టుకునేటట్టు ఉంటేనే మీరెవరికన్నా మాట ఇవ్వండి. మనం ఏదన్నా సంతోషంలో ఉన్నప్పుడు గాని బాధలో ఉన్నప్పుడు గాని ఎవ్వరికీ ఏ మాట ఇవ్వకూడదు, ఎందుకంటే అది అనాలోచితంగా వచ్చేస్తుంది. అందుకే మనం మాట ఇచ్చేటప్పుడు, మాట మాట్లాడేటప్పుడు కూడా 4-5 సార్లు ఆలోచించుకొని మనం మాట్లాడాలంటారు స్వామి. అందుకే మనం దశరథుడు కైకేయి తాలూక కథను విన్నట్లయితే, దశరథుడు కైకేయి ఇద్దరూ కలిసి వెళ్లి గెలిచిన ఆ యుద్ధంలో కైకేయి 2 కోరికలు కోరుతుందంట. దశరథుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ విజయోత్సాహంలో, నువ్వు ఎప్పుడు ఏ 2 కోరికలు అడిగినా నేను నీకు తీర్చేస్తాను అని పాపం మాట ఇచ్చేస్తాడు. దాని ప్రయోజనం ఏమైంది, దానికి రిజల్ట్ ఏమైంది అందరికీ తెలిసిందే. సరైన సమయంలో కైకేయి ఆ 2 కోరికలను కోరి రామాయణ కథనే మార్చివేసింది. చూశారా, మాటల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మరి మనం ఇంతకన్నా బాగా ఎలా తెలుసుకోగలం? అందుకే మనం నిత్య జీవితంలో మాట్లాడేటప్పుడు చక్కగా, మితంగా, హితంగా మాట్లాడాలి. ప్రియంగా మనం మాటలను పలకాలి. అంతేకాకుండా సత్యాన్ని పలకాలి. సత్యం కూడా కొంచెం యుక్తిని ఉపయోగించి సత్యాన్ని పలకాలి అంటారు మన స్వామి. మరి తర్వాతి అంశంలోకి వెళ్దామా స్వామి? ఈ టంగ్ మేనేజ్మెంట్లో ఈ టంగ్ గురించి ఏం చెప్తున్నారో, దాని ప్రాముఖ్యమేంటో ఇప్పుడు మనం స్వామి ద్వారా విందాం.
అందులో ఈ ఇంద్రియముల లోపల జిహ్వ చాలా ప్రమాదమైనది. ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఇమిడి ఉంటున్నది. కానీ ఈ జిహ్వకు రెండు రకములైనటువంటి యొక్క శక్తులు ఉంటున్నాయి. ఒకటి మాటాటం, రెండవది రుచి చూడటం. కనుకనే జయదేవుడు జిహ్వే ప్రసక్ని మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని దానిని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు. నాలుక మధురమైనటువంటి మాటలాడేటువంటి నాలుక, గౌరవవంతమైనటువంటి నాలుక, నీ యొక్క దీనిపైన భగవత్ యొక్క వాక్యములు తప్ప అన్యమును మాత్రం నేను ఉపయోగపెట్టాను. ఇట్టి పవిత్రమైనటువంటి నాలుకను అపవిత్రముగా ఉంచడం నాకు ఇష్టం లేదు. సత్యమును నీ యొక్క దీనిపై నేను ఉపయోగించుకోవాలి, ప్రియమైనటువంటి దాన్ని నేను ఉపయోగించుకోవాలి. అదే విధంగానే భగవద్గీత యందు సత్యం 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 అన్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చు అని. ఈ సత్యమును కూడాను ఉద్వేగంగా ఉండకూడదు, అప్రియంగా ఉంటూ ఉండకూడదు. కనుక నాలుకకు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రత గుణములు కలిగి ఉంటున్నది. కనుక నీ నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ నాలుక వల్లనే మనకు బంధమోక్షములు కూడాను సంభవిస్తున్నాయి. శాశ్వత సుఖమును శాశ్వత ఆనందమును అందించేటువంటిది కూడాను ఈ నాలుకనే. కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడాను ఈ జిహ్వ ఇది చాలా ప్రమాదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. కనుకనే ఈ ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
చూసారా, ఈ రెండవ ఉపన్యాస క్లిప్ లోని స్వామి అన్ని ఇంద్రియాల్లోకెల్లా అతి ముఖ్యమైనది నాలుక, దాని విశిష్టత గురించి కూడా స్వామి ఈ ఉపన్యాసంలో చెప్పారు. స్వామి ఏం చెప్పారంటే మరొకసారి గుర్తు చేసుకుందాం, నాలుక చాలా ప్రమాదకరమైనది. దానికి రెండు పనులుంటాయి, ఒకటి రుచి చూడటం, రెండవది మాట్లాడటం. అసలు ఎందుకు ఈ నాలుక ప్రసాదించబడింది అని కూడా స్వామి మనకి చెప్తున్నారు ఇక్కడ. చూసారా, నాలుకకి రెండు పనులున్నాయి, ఒకటి రుచి చూడటం, రెండవది మాట్లాడటం. అందుకే నాలుకకి చాలా రక్షణ ఇచ్చాడు భగవంతుడు. నోరిచ్చాడు, దాంట్లో 32 పనులిచ్చాడు, దాని వెనకాతల నాలుక చాలా జాగ్రత్తగా ఉన్నది, సేఫ్గా. మరి మనం ఆ నాలుకని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. మనం మాట్లాడే మాటలు సరిగ్గా లేకపోతే చాలా అనర్థాలకి దారితీస్తాయి. మన నాలుక ఎందుకు ఇవ్వబడింది అనేది స్వామి ఒక చక్కని పద్యం ద్వారా చెప్పారు. ఆ పద్యంలో స్వామి భగవంతుణ్ణి కీర్తించటం కోసమే మీ నాలుక ఇవ్వబడింది. భగవన్నామక సంకీర్తన, భగవన్నామ స్మరణ, దైవచింతన చేయటానికి ఈ నాలుక మీకు ప్రసాదించబడిందని స్వామి చెప్పారు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. చూసారా, మన చేతులు ఇచ్చింది భగవంతుని అర్చన కోసం, మన నాలుక ఇచ్చింది భగవంతుని కీర్తనం కోసం. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు స్వామి. ఈ 1984 గీతోపదేశాల్లో ఒక ఉపన్యాసంలో స్వామి ఈ నాలుక మనం మాట్లాడే మాటలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెప్తున్నారు. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని సుమతి శతకం చక్కగా చెప్తోంది. మరి ఆ ఉదాహరణ ఏంటో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే మరి ఇతరుల్ని నొప్పించకుండా సత్యాన్ని ఎలా చెప్పాలి? ఒక ఇల్లాలో పౌరాణికుడు చెప్పే చక్కగా వింటూ వచ్చిందంట. ఒకనాడు పౌరాణికుడు రామాయణం చెప్తూ, పతియే గతి కనుక పతిని ఆనందపెట్టటమే సతి యొక్క లక్ష్యము, పతిని దైవంగా భావించారని బోధించాడు. అది విన్న ఆ ఇల్లాలు ఇంటికెళ్ళింది. పతికి అనేక విధాలైన సేవలు చేయాలని, పతే దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఓ చెంబు నిండా నీళ్లు తీసుకుంది. పాపం ఆ భర్త వేసుకున్న షూ పైనే ఆ బూట్లపైనే పోసేసింది, కాళ్లు కడిగేసింది, విసినికరతో విసిరేసింది. ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంది. పాపం ఆ భర్తకి ఏమి అర్థంగాక, ఏమిటి ఏనాడో లేనిది ఈనాడు ఇలా చేస్తుంది ఎందుకోసం అనుకుని దీనికేదో బుర్ర చెడిపోయింది అని లోపలికి తీసుకుని వెళ్లాడు. ఆయన బూట్లు విప్పటానికి కుర్చీపైన కూర్చుంటే ఆమె కింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతుంది. బూట్స్ విప్పుకోవడానికి పాపం అవకాశమే ఇవ్వలేదంట. అతను ఈమె పరిస్థితిని గుర్తించి ఒక డాక్టర్కి ఫోన్ చేశాడు. ఈ స్త్రీకి పురాణానికి వెళ్తుందని పాపం భర్తకు తెలియదు. డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్టులు చేశాడు, నిద్రకు కొన్ని మాత్రలిచ్చాడు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియాలా ఉంది అని చెప్పి వెళ్లిపోయాడు. పాపం భర్త భోజనం చేశాడు, ఆమెను ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీసుకు వెళ్లిపోయాడు. 2వ రోజు ఆయన ఆఫీసుకు వెళ్లిన తక్షణమే ఆమె తిరిగి పురాణాన్ని వినటానికి వెళ్లిపోయింది. ఆనాడు పాపం పౌరాణికుడు ఎవరికి ఎవరు, తల్లెవరు బిడ్డలెవరు, భార్య ఎవరు భర్త ఎవరు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర భర్త నాస్తి అర్థం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. దైవం ఒకటే సత్యం అన్నాడు. ఇంటికి వస్తానే పాపం ఆమె పూజరోల్లోకి వెళ్లిపోయి కూర్చుంది. ఆయన పాపం ఎట్లుంటుందో ఏమోనని ఒక అరగంట ముందుగానే వచ్చేశాడు భర్త. తలుపు తడుతున్నాడు, ఏమే నేను వచ్చాను అని పిలుస్తున్నాడు. ఆమె లోపల నుంచి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్ధం నాస్తి గృహం నాస్తి పితహర్నాస్తి అన్నాడు. పతిర్నాస్తి అన్నది. ఈ విధంగా చెప్పేటప్పటికీ ఈమెకి పిచ్చి బాగా ముదిరిందని చెప్పి తలుపులు బద్దలుగొట్టించి ఆమెని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సైకియాట్రిస్ట్ ఈమె పరిస్థితి బాగా గుర్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతనన్నీ విచారించి పురాణం విన్నందువల్లే వచ్చిన తాత్కాలికమైన వైరాగ్యమే ఇది అని బాగా డిసైడ్ చేసుకుని, సరే 2 రోజులు పురాణాన్ని వినటానికి వెళ్లకూడదు అని వర్కర్స్కి చెప్పి ఆమెను బయట కారులో తీసుకుపోనీయకుండా డ్రైవర్కి చెప్పి కట్టుదిట్టం చేశాడు. 2 రోజులు పురాణానికి పోలేదు. ఈ తాత్కాలిక వైరాగ్యమనే పొంగులు చల్లారాయి. సాయంకాలం భర్తొచ్చే సమయానికి అన్ని విధాలుగా నార్మల్గా అయిపోయింది. తర్వాత ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చారు. పాపం ఒక వారం తరువాత తిరిగి ఆవిడ పురాణానికి వెళ్ళిందంట. ఆనాడు పౌరాణికుడు భగవద్గీత చెప్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ అన్నాడు. అదేనండి ఇప్పుడు స్వామి మనకి చెప్పింది. ఇప్పుడు చూడండి ఈ కథలోని ఒక వింత. సత్యం ప్రీతిగానూ హితంగానూ ఉంటుండాలి, ఉద్వేగంగా ఉండకూడదు. ఈ సత్యమే ప్రధానమైనది, సత్యాన్నే మీరు అనుసరించాలి అని ఆ పౌరాణికుడు చాలా గట్టిగా చెప్పాడంట. ఆమె అది విన్నది, ఇంటికి వచ్చేసింది. భర్త చెప్పాడు, ఈనాడు మా స్నేహితుని పెండ్లి ఉంది, రెడీ అవ్వు మనం పోదామన్నాడంట. బాగా పాపం అలంకరించుకుని సింగారించుకుని రెడీ అయ్యింది. భర్తతో పాటు పెళ్లికెళ్ళింది. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంది. అప్పుడు బ్రాహ్మణుడు మంగళసూత్రం తీసుకుని అందరి పెద్దలు ముట్టించే అలవాటున్నదన్నమాట. అందరి ఆశీర్వాదాలు ఉండాలని దీని యొక్క అభిప్రాయం. పెళ్లి చేయించే బ్రాహ్మణుడు వీళ్ళింటికి కూడా పురోహితుడు. ఈమె ముందు కూర్చుంటే వచ్చి చూశాడు. ఏమండి అమ్మగారు బాగున్నారా, ముట్టండి అన్నాడు. అందరూ క్షేమమేనా అని అడిగాడు. అది ముట్టిస్తూ ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ, అందరూ బాగానే ఉన్నారండి, క్రితం నెల మా అత్తగారు చచ్చిపోయింది అన్నది. ప్రక్కనున్నే ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టూ ఈ చావు మాటలేంటి పలుకుతున్నావు అన్నది. మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది 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 అంటూ అశుభం పలుకుతూ మంగళసూత్రం తాకింది. తెలివితేటలు కలిగిన ఒక అమ్మాయి లేచి, అమ్మా సమయ సందర్భాలను పురస్కరించుకుని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లా మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అలా పదాలను ఉపయోగపెట్టకూడదు అని బోధించింది. చూశారా, మనం మాట్లాడే మాటలు ఎంతో జాగ్రత్తగా, మనం పలికే సత్యం కూడా ఎంతో జాగ్రత్తగా పలకాలని ఈ కథ ద్వారా మనకి తెలుసుకున్నాం. స్వామి ఇంకొక మంచి విషయం చెప్తున్నారు దీంట్లోని. మనం గాని మాటలు బాగా మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, చెడ్డ మాటలు మాట్లాడితే చాలా ప్రమాదం జరుగుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ప్రయోగకారి, బాగా ఉపయోగించకపోతే అనర్థకారి, ప్రమాదకారి ఈ మాటలు. ఈ నాలుక మనం మాట్లాడే మాటలకి ఆధారం. రెండు ఉదాహరణలు మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిది ఏ విధంగా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం సంభవిస్తుందో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు శకుని. శకుని ఎంతో కఠినాత్ముడు. పాపం గాంధారికి అన్యాయం జరిగిందనే ఒక ప్రతీకార దీక్షతో కౌరవులను ఏ విధంగా అన్నా మట్టి కరిపించాలని వాళ్ల దగ్గరే ఉంటూ చిన్నప్పటి నుంచి కూడా దుర్యోధనుణ్ణి కౌరవుల్ని విషపూరితమైన మాటలతో పాండవులకు విరుద్ధంగా ఉండే మాటలను ప్రతి నిత్యం దుర్యోధనుడికి కౌరవులకి నూరు పోసేవాడు. అందుకే చివరగా ఏమైంది, కౌరవులు పాండవులకు బద్ధ శత్రువులైపోయి ఒకే కుటుంబం వారైనా సరే వారిలో భేదాభిప్రాయాలు కలుగజేసింది ఆ శకుని మాటలు. మరొక ఉదాహరణ, ఏ విధంగా మంచి మాటలు మనకి ఉపయోగపడతాయో తెలుసుకుందాం. రాముడు లక్ష్మణుడు. మంధర చెడ్డ మాటలు విని కైకేయి రాముడికి దూరమైంది. పాపం రాముడు అడవుపాలడి అయ్యాడు. అడవిలో ఉంటుండగా భరతుడు ఈ వార్త విని దశరథుడు మరణించిన తరువాత రాముణ్ణి తిరిగి రాజ్యంలోకి రమ్మని ప్రార్థించడానికి తన సైన్యంతో వస్తూ ఉంటాడు. ఆ సమయంలో రాముడు పక్కనే నిల్చుని ఉన్న లక్ష్మణుడు దూరం నుంచి ఇది గమనించి ఎంతో క్రోధంతో ఎంతో కోపంతో రాముడికి చెప్తాడు, అన్నా, ఆ దుష్టుడైన భరతుడు మిమ్మల్ని మీ మీదకి దండెత్తడానికి వస్తున్నాడు. పూర్తి సైన్యంతో బలంతో బలగంతో వస్తున్నాడు మన మీద దండెత్తడానికి అని రాముడికి చెప్తాడంట. అప్పుడు రాముడు చాలా శాంతంగా లక్ష్మణుని దగ్గరికి పిలిచి, లక్ష్మణ, భరతుడు అలాంటి ఆలోచనలు ఉన్నవాడు కాదు, ఎంతో మంచివాడు, గుణశీలుడు అని చెప్తూ నన్ను తిరిగి రాజ్యానికి రమ్మని కోరడానికి తను తన సైన్యంతో వస్తున్నాడు అని చెప్పి లక్ష్మణుడికి బోధించాడు ఎంతో ప్రియంగా. అప్పుడేం జరిగింది, భరతుడు వచ్చి రాముడి కాళ్ళు కడిగి తన పాదరక్షలు పట్టుకుని తాను వచ్చేంతవరకు, తన అరణ్యవాసం అయ్యేంతవరకు తన పాదాలే ఆధారం చేసుకుని రాజ్యాన్ని ఏలుతానంటాడు మన భరతుడు. అప్పుడు ఆ నిజాన్ని తెలుసుకున్న లక్ష్మణుడు మనసులో మార్పు వస్తుంది. చూశారా, మంచి మాటలు చెప్పటం వల్ల ఒక మనిషి మనసులో ఎంత మార్పు కలుగుతుందో, పరిస్థితులు ఏ విధంగా మనకి అనుకూలంగా మారతాయో ఈ మాట ప్రభావం వల్ల తెలుస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే తిండి రెండవ కార్యక్రమం, మన నాలుక చేసే పని. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, తిండి సరిగ్గా ఉంటే మన ఆలోచన విధానం, మన కర్మల యొక్క ప్రభావం, మన గుణము, మన శీలము అన్నీ మనం తినే తిండి ద్వారా ప్రభావితమవుతాయంటారు. అందుకే మూడు విషయాలు మనం తినే తిండి గురించి చెప్తారు. ఒకటి పాకశుద్ధి, రెండవది పదార్థశుద్ధి, మూడవది పాత్రశుద్ధి. దీనికి అద్భుతమైన ఉదాహరణ స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక బ్రాహ్మణుడు ఒక సన్యాసి భిక్షం ఎత్తుకుంటూ ఒక ఇంటికి వెళ్తాడు. ఆవిడ ఎంతో ఆ ఇంటావిడ ఎంతో గౌరవంగా పాపం ఆ సన్యాసిని లోపలికి పిలిచి పంచభక్ష పరవాణాలతో చక్కగా భోజనం పెట్టి పాపం అంతా వడ్డించి తాను లోపలికి వెళ్తుంది. ఒక వెండి గ్లాసుతో ఆ సన్యాసికి నీరు పెడుతుంది. అక్కడ ఆమె లోపలికి వెళ్లగానే అనుకోకుండా ఆ సన్యాసి బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. ఆ వెండి గ్లాసుని తస్కరించాలి, దొంగిలించాలి అన్న ఒక చెడు భావం తన మనసులో తలెత్తుతుంది. వెంటనే అది తీసేసుకుని తన సంచిలో పెట్టుకుని తినేసిన తర్వాత భోజనం అయిన వెంటనే తాను బయటికి వెళ్ళిపోతాడు. సగం దూరం వెళ్లిన తర్వాత పాపం ఆ సన్యాసికి ఆలోచన మొదలవుతుంది. అరే, నేను భోగభాగ్యాలను విడిచి ఈ సన్యాసం పుచ్చుకుని జీవితాన్ని సార్థకత చేకూర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను. కాని ఈనాడు నేను చేసిన పని ఏమిటి? ఇలా దొంగిలించడం మహాపాపం, ఇది చాలా తప్పు అని వెంటనే గుర్తించి తన తప్పును తాను తెలుసుకుని తిరిగి ఆ వెండి గ్లాసుని ఆ యజమానురాలికి ఇవ్వాలని కోరుకుని తిరిగి వెళ్లాడట. తిరిగి వెళ్లి ఆ ఇంటి తలుపు తట్టి ఆ యజమానురాల్ని పిలిచి, అమ్మా, నాకెందుకో ఈరోజు తినేటప్పుడు ఒక చెడు భావం కలిగింది, దీన్ని దొంగిలించాలి అని. ఏమీ అనుకోకండి, నా తప్పు నేను తెలుసుకున్నాను, తిరిగి మీకు ఈ వెండి గ్లాసుని ఇవ్వటానికి వచ్చాను. కాని నాదొక చిన్న మనవి, ఈనాడు మీ ఇంట్లో వంట ఎవరు చేశారు, స్వయంగా మీరే చేశారా అని పాపం అడిగాడంట ఎంతో వినయంగా. అప్పుడు ఆవిడ వివరంగా చెప్పింది, లేదండి, ఈరోజు వంట నేను చేయలేదు ఇంట్లోని, మా పన్నమ్మాయి చేసింది అని. అప్పుడు వెంటనే ఆ పన్నమ్మాయిని పిలిస్తే అప్పుడు తెలిసింది ఆవిడ మనసులో దొంగతనం చేయాలనే ఒక ఆలోచన ఉన్నది అని. చూశారా, వండే వారి మనసులో ఆ చెడు ఆలోచన వస్తే ఆ తిండిలోకి ఆ ఆలోచన ప్రవేశించి తినేవారిలో కూడా ఆ ఆలోచన ఆ భావాలు కలుగుతాయి అని ఈ ఉదాహరణ ద్వారా స్వామి మనకు చెప్తారు. అందుకే మనం తినే తిండి చాలా జాగ్రత్తగా ఎంచుకుని తినాలి. పాకశుద్ధి, పదార్థశుద్ధి, పాత్రశుద్ధి, తినే పాత్ర చాలా చక్కగా ఉండాలి. మనం వండే వంట మంచి ఆలోచనలతో, పరిశుద్ధమైన ఆలోచనలతో చేయాలి. పదార్థశుద్ధి, వంటకు కావలసిన సామాగ్రి అంతా చక్కగా తోమి చక్కగా శుభ్రం చేసి వంటకు వాడాలి. మనం ఇప్పటి వరకు ఈ నాలిక రెండు ఉపయోగాలున్నాయి నాలిక వల్ల. ఒకటి మాట్లాడటం, రెండోటి తినటం, రుచి చూడటం. భీముణ్ణి ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే చూడండి, స్వామి చెప్తారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం. మంచి కంపెనీలో ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ఆలోచనలు బాగుంటాయో చెప్పడానికి భీముడు ఉదాహరణ చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే భీముడు భోజన ప్రియుడు, తన ముందు ఏ భోజనం ఉన్నా ఏమాత్రం ఆలోచన లేకుండా తినేస్తాడు, దాన్ని ఆస్వాదిస్తూ రసస్వరూపమైన ఆ భోజనాన్ని చక్కగా ఆస్వాదిస్తూ తింటాడు భీముడు. కాని శ్రీకృష్ణుని సాంగత్యం వల్ల భీముడు భోజనాన్ని ఆనందించడమే కాకుండా తన మాటలో చాతుర్యాన్ని కూడా అవలంబించుకున్నాడు. ఎంతో చక్కగా మాట్లాడతాడు, వినయంగా మాట్లాడతాడు, యుక్తితో మాట్లాడతాడు. సో ఈ విధంగా మంచి సాంగత్యం ఉండటం వల్ల మనం మన మాటలని, మన రుచుల్ని, మన అభిప్రాయాలను చక్కనైన దారిలో పెట్టుకోవచ్చు అని స్వామి మనకి భీముడి ఎగ్జాంపుల్ ద్వారా, ఉదాహరణ ద్వారా తెలుపుతారు. మరి ఈనాడు మనం టంగ్ మేనేజ్మెంట్లో రెండు ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. ఒకటి, ఈ నాలుక అనేది దేనికి ఉపయోగపడుతుంది? రెండవది, ఈ మాటల వల్ల ప్రభావం, మనం తీసుకునే తిండిలో జాగ్రత్త గురించి తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మనం ఈ టంగ్ మేనేజ్మెంట్ గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ముగించే ముందు గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ, మీకు కూడా ఏదైనా సందేహాలు ఏర్పడితే ఈ టంగ్ మేనేజ్మెంట్ గురించి అది listener@radiosai.org గాని ganesh@radiosai.org గాని వ్రాసి పంపించమని కోరుతున్నాం. స్వామి చెప్పిన దివ్య సందేశాలలో ఏ విధమైనటువంటి అంశాలను దీనికి సంబంధించి స్వామి చెప్పారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాటను వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. మరికొద్ది క్షణాల్లో సాయి కులవంత్ సభా మండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.